సత్యభామ తన కాలితోటి కృష్ణుణ్ణి తన్నితే అప్పుడు రక్షించాడు కృష్ణుణ్ణి. సత్యభామ చేత కృష్ణుణ్ణి దానం తాను స్వయంగా స్వీకరించి ఆవిడ ఎంత ఏడిపించాడో ఆ గాథ మీకు తెలుసు. సత్యభామాదేవి అలిగినప్పుడు శ్రీకృష్ణుడి యొక్క మహిమ లోకానికి చాటినవాడు కృష్ణుడు. ఇంద్రుడు గరుత్మంతుని చేతిలో యుద్ధానికి వెళ్ళి ఓడిపోతే అప్పుడు ఇంద్ర గర్వభంగం చేసింది ఆయన. పాలసముద్రం చిలికినప్పుడు క్షీరసాగర మథనంలో దేవదానవుల మధ్యలో చిచ్చొచ్చినప్పుడు మోహిని రూపమెత్తి విష్ణువుని రక్షించమని కోరింది నారదుడు. ఇలా ఎప్పటికప్పుడు నారదుడు చాలామందిని రక్షించాడు. ఆయనకు అవకాశం వచ్చింది. భస్మాసురుడు వచ్చి శివుడిని ఎత్తిమే చేయి పెట్టబోతుంటే వెంటనే విష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయన రక్షించమని చెప్పింది ఆయన. వాళ్ళందరూ ఏమన్నారట, నారదుడు లోకోపకారం కోసం పుట్టాడు, ఆహా మాయని గెలిచేవాడు అతడు అన్నారట. మాయ గెలిచితివి ఇవన్నే మాధవుడు. స్వయంగా మాధవుడు ఈయన రెచ్చగొట్టడానికి మాయని గెలిచేవోయే నారద, మాయని త్రిమూర్తులను కూడా గెలవలేము కానీ నువ్వు గెలిచావు, నువ్వు ఎంత గొప్పవాడివో అని పొగిడారు. అప్పుడు నారదుడు, నిజమే సుమా, త్రిమూర్తులు కూడా మాయకు అతీతులు కారు. బ్రహ్మదేవుడు సరస్వతిని ఎప్పుడు నాలుక మీద పెట్టుకుని పెళ్ళాలని లేకపోతే ఒక క్షణం ఉండలేకపోతున్నాడు. విష్ణుమూర్తి వక్షస్థలం మీదే పెట్టుకున్నాడు, ఆయన హార్ట్ బీటింగ్ అంతా లక్ష్మే, ఆయన స్త్రీలోలుడే. ఇంక చెప్పక్కర్లేదు, మా పరమేశ్వరుడు సగం శరీరమే అమ్మవారికి ఇచ్చేశాడు, ఎక్కడ చూచినా స్త్రీలోలత్వమే. ఈ మొగుడు పెళ్ళాలనే బంధంతో ఇద్దరు ఒకరినొకళ్ళు విడిచిపెట్టలేక అజ్ఞానం అనేటటువంటి ఆవరణ గట్టిగా పట్టుకోగా సంసారంలో ప్రవేశిస్తున్నారు. నేను ఒక్కడే సంసారంలో లేకుండా హాయిగా బంధాలు లేకుండా మాయాతీతుండై లోకాలను బాగు చేస్తూ తిరుగుతున్నాను అనుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలో వృత్రాసురాది రాక్షసుల్ని చంపడానికి మూలకారకుడైన నారదుడికి ఇంద్రుడు ఒక ఘన సన్మానం చేశాడు. ఇంద్రుడు తన సింహాసనం మీద నారదుని కూర్చోబెట్టి, నారదా నీ దయ వల్ల ఘోర రాక్షసుల్ని ఎప్పటికప్పుడు మేము జయించి తిరిగి మా స్వరాజ్యం పొందాం, మా స్వర్గం మాకు ఇప్పించావు అనగానే వెంటనే ఒక్కసారి ఈయనకి పూర్తిగా పట్టేసింది మాయ. అహంకారం అవకారాలు రెండు పట్టాయి. అవునయ్యా ఇంద్ర, నా సంగతి మీకేం తెలియదు కాబట్టి ఇంకా పూర్తిగా నన్ను గౌరవించవలసిన రీతిలో గౌరవించడం లేదు, లేకపోతేనా ఇంకా బాగా గౌరవించేవారు. నేను ఎన్ని పనులు చేశాను, శివుణ్ణి రక్షించింది నేను, విష్ణువుని రక్షించింది నేను, మా నాన్నగారు బ్రహ్మదేవుడు సరస్వతి మాయలో పడిపోయాడు, సరస్వతి బ్రహ్మదేవుడికి కూతురు, మొదట్లో కూతుర్నే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడితే మందలించింది నేనే. ఇంతెందుకు ఎప్పటికప్పుడు కాముకులై లోకంలో పీడలు పొందుతున్న జనాన్నందరినీ ఉద్ధరించి నిజమైన మాయాతీతుణ్ణి, అసంసారిణి, జ్ఞానిని, సన్యాసిని, బ్రహ్మచారిని, సంగీత విద్య పరవశత్వంతో లోకాన్ని ముంచేవాణ్ణి నేను అన్నాడు. అనగానే ఇంద్రుడు తెల్లబోయాడు. బృహస్పతి, మహాత్మా, ఈ పొగడ్తలు చాలా ప్రమాదం సుమా, నిన్ను అందరూ పొగుడుతున్నారని రెచ్చిపోకు. వీళ్ళేదో వాళ్ళు సన్మానం చేస్తారు, అది వాళ్ళ లక్షణం, అది వాళ్ళ పుణ్యం, నువ్వు మాత్రం అజ్ఞానంలో పడకన్నట్ట. ఏ బృహస్పతి, ఇంతోటి దేవతలకి గురువై నువ్వేదో నాకు నీతులు చెబుతావా, ఈ దేవతల్ని నిన్ను కాపాడింది నేను, అసలు నేనే నీ గురువుని కూడా అన్నాడు. నువ్వు నా గురువే కాదనడంలా, కానీ అజ్ఞానంలో పడకు అని చెప్పాను అన్నాడు బృహస్పతి. అక్కడి నుంచి వినిపించుకోకుండా బయలుదేరాడు. ఆ సమయంలో ద్వారకా నగరంలో సత్యభామా సమేతంగా కూర్చునున్నాడు కృష్ణుడు. ఆయన హఠాత్తుగా పకపకా నవ్వాడు. వెంటనే సత్యభామ అంది, ఎందుకండి నవ్వారు, మీరు ఉండుండి నవ్వుతారు అంది. ఏం చెప్పమంటావు, ఓ తమాషా జరిగిందిలే అంటే ఏమిటో చెప్పండి అంది. చెప్పడం ఎందుకు, నీకు చూపిస్తాను, ఇప్పుడే మనిద్దరు ఎక్కడి నుంచి బయలుదేరదాం అని వెంటనే ఆయన తన మాయతో సత్యభామని ఒక యోగినిగా, తాను ఒక యోగిగా మారిపోయి అడవుల్లో తపస్సు చేసుకునే దంపతులు ఉంటారే ముని దంపతులు, అలాంటి యోగి దంపతులుగా మారిపోయి ఇద్దరు కూడా నైమిషారణ్యం దగ్గరికి చేరారు. గోమతి నదీ తీరంలో ఒక చోట ఆగారు. ఆ సమయంలో నారదుడు ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ, దేవతలారా, గంధర్వులారా, స్వరమునులారా, దేవఋషులతో పాటుగా వస్తున్న బ్రహ్మఋషులారా, దివ్య ఋషులారా, అందరూ రండి, మీ అందరికీ ఒక గొప్ప బోధ చేస్తున్నాను. ఈ లోకంలో ఎక్కడ చూచినా సంసారం అనే ఒక మాయ ప్రతి జీవిని పట్టుకుంటోంది. ముక్తి మార్గం కేసి ఒక్కడు కూడా వెళ్ళడం లేదు. సంసారంలో ఏం సారం ఉంది? మహానుభావులు అనుకున్న వాళ్ళు కూడా స్త్రీలోలత్వంలో భ్రష్టులైపోతున్నారు. హాలాపాన విజృంభమాణమదగర్వాతీత దేహోల్లసద్బాలాలోకన శృంఖలా నిచయ సంబద్ధాత్ములై లేశమున్ వేలానిస్సరణంబుగానక మహావిద్వాంసుడు కామినీ హేలా కృష్ట కురంగ శాబకమగున్ హీనస్థితిన్ కంటిరే. మద్యపానం చేసి స్త్రీలోలత్వానికి తన మనస్సుని గురి చేసి ఒక అందగత్తె అలా చెంగు చూపించగానే ఆ కొంగు పుచ్చుకుని టింగురంగానని అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయి, నా భార్య, నా భార్యకి పిల్లలు, ఇప్పుడు మళ్ళీ గర్భవతి, మళ్ళీ భవిష్యత్తులో గర్భవతి, ఇంకేవో వస్తున్నాయి అనుకుంటూ ఆ భ్రష్టత్వం పొందుతున్నాడు జీవుడు. చాలా గొప్ప మాట అన్నాడండి. కామినీ హేళాకృష్ట కురంగ శాపకమగున్, ఒక స్త్రీ కడగంటి చూపుకి లొంగిపోయి వలలో పడిన జింకలా వెంటబడి వస్తాడు. కాబట్టి సంసారంలో ఈ భార్య అనే బంధం, భర్త అనే బంధం, పిల్లలనే బంధం, ఇల్లనే బంధం, ధనమనే బంధం, ఇంధనం అనే బంధం, ఈ బంధాల్లో పడి మహావిద్వాంసుడు కూడా హీనస్థితికి పోతున్నాడు. వాడు హీనుడైపోతున్నాడు. చూచారా, దీనివల్ల ఏమి సుఖం ఉన్నది? త్రిమూర్తులు కూడా భ్రష్టులు అయిపోయారు. అందుకే వాళ్ళని ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నాను నేను అన్నట్టు. త్రిమూర్తులు భ్రష్టులయ్యారు, నేను వాళ్ళని ఉద్ధరిస్తాను, ముక్తి మార్గాన్ని పొందమన్నాడు. చాలా కాలం క్రితం ఒక మహానుభావుడు రాసిన వాడు ఎవరో పేరు తెలియదు కానండి, వాళ్ళు రాసిన పాటలు మాత్రం జగత్తులో ప్రసిద్ధికెక్కాయి. కర్మయోగం వల్ల ఏంటంటే అటువంటి వాళ్ళ పేర్లు కొంత తెలియాలి. పేరు తెలిస్తే వాడిని ఇంకా పదిసార్లు తలుచుకుంటాం. కొన్ని చాటువుల్లో అయిపోయాయి, రాసిన వాడు ఎవరో తెలియటం లేదు. కానీ ఆ పాట చాలా గొప్ప అద్భుతమైన గానం అన్నమాట. ముక్తి మార్గమును కనలేవా, ముక్తి మార్గమును కనలేవా, మాయామోహమయ జీవా, ముక్తి మార్గమును కనలేవా, మాయామోహమయ జీవా, ముక్తి మార్గమును కనలేవా. భ్రాంతుడవై బహుమాయలబడి బ్రతుకే స్థిరమని నమ్మేవా, భ్రాంతుడవై బహుమాయలబడి బ్రతుకే స్థిరమని నమ్మేవా, శాంతుడవైచని వెదకుమదేదో, శాంతుడవైచని వెదకుమదేదో, శాశ్వతమగు త్రోవా జీవా, ముక్తి మార్గమును కనలేవా. సారములేని సంసార జలధిబడి సత్యానందము కనలేవా, సారములేని సంసార జలధిబడి సత్యానందము కనలేవా, దారపుత్ర ధన ధాన్యాదిగా మమకారపు జాడ్యము కొన్నావా జీవా, ముక్తి మార్గమును కనలేవా. మిథ్యామయమౌ మాయా జగమిది, మిథ్యామయమౌ మాయా జగమిది, మది విడువుము రాజీవా, మది విడువుము రాజీవా. నిత్య సత్యమౌ పరంజ్యోతి గని, నిత్య సత్యమౌ పరంజ్యోతి గని, దరిజేరుమురా జీవా, కనలేవా జీవా, ముక్తి మార్గమును కనలేవా జీవా. మనిషి భ్రాంతిలో పడి, భ్రాంతి అంటే ఏమిటి? సత్యం కాని వస్తువు సత్యం అనుకోవటమే, పరబ్రహ్మం కానిదాన్ని బ్రహ్మం అనుకోవటమే. అక్కడ తాడు కనపడితే అది పాము అనుకోవడంలా, అలాంటి భ్రాంతిలో పడి మహామాయా మోహితుడై ఈ సంసారం శాశ్వతం అనుకుంటున్నాడు. ఇంత సులభంగా ఎవరు చెప్పగలండి? అసలు ఎంత అద్భుతం. భ్రాంతుడవై బహుమాయలబడి ఎక్కడికి వెడుతున్నావో తెలుసుకోలేకపోతున్నావా? బ్రతుకే స్థిరమని తలచేవ, శాంతుడవైచని వెదకుమది ఏదో శాశ్వతముగు త్రోవ. శాంతి మార్గంలోకి వెడితే ఏది వీడిని శాశ్వతమైన మోక్షానికి తీసుకెడుతుందో ఆ మార్గం తెలుస్తుంది. ఈ సంసారంలో ఏమాత్రం సారం లేదట, సారము లేని సంసార జలధిపడి ఉంది అనిపిస్తుంది. మంచి రుచి కలిగిన ఒక పదార్థం చూడగానే ఇందులో రుచి అనిపించింది, కానీ ఎక్కువ తింటే తర్వాత ఏమవుతుంది? ఆయాసం, అనారోగ్యం. చీ, ఎందుకు తిన్నాను అనుకుంటాడో లేదా? అది చాలా ఇష్టమైన మధుర పదార్థమే, అద్భుతమైన బాసంజీ చేశారు, ఏదో అప్పాలు చేశారు, బూరెలు చేశారు, ఓ రెండు తింటే బాగుంది, మూడో తినగానే అక్కడి నుంచి బాబోయ్ అరగడం లేదండి అని ఎంత కొట్టుమిట్టాడు. దానివల్ల బాధపడాలా అంటే అమృతం కూడా లోపలికి వెళ్ళాక విషం అవుతుంది. ఇంకేముంది సారం అందులో? అలాగే సుఖభోగాలు ఎక్కువయ్యే కొద్దీ మెత్తని పరుపు మీద పడుకుంటే రోగాలు వస్తాయి, నడుము పీకుతుంది, అప్పుడు నడవలేడు వాడు. అంతకంటే నడిచి రావడమే సుఖం అనిపిస్తుంది అన్నమాట. క్రమక్రమముగా ఈ సంసారంలో సారం లేదు, ఇది రోగాలు తప్ప ఇంక ఏదు ఇవ్వదు అని అర్థమవుతుంది. అందులో ముఖ్యంగా దారపుత్ర ధన ధాన్యాధిక మమకారపు జాడ్యము గొన్నావా అనే గొప్ప సూక్తి చెప్పారు. ఇక్కడ దార భార్య అంటే ఇక్కడ భార్యాభర్తల బంధం అన్నమాట. ధనం, ధాన్యం, పుత్రులు, ఈ వ్యామోహం. నిన్నగాక మొన్న వచ్చాడు, అప్పటిదాకా రోజు జ్ఞానం ఇచ్చే గురువుగారు ఫోటో తీసేసి నా కొడుకని వాడి ఫోటో పెట్టుకోవడం మొదలెడతారు ఫేస్బుక్లోనో లేకపోతే కెమెరాల్లోనో. అంత పూర్వం దాకా మా గురువుగారండి, దేవుడండి, ఆయన పాదాలకు నమస్కారం చేయాలని ఒక ఆయన ఫోన్లో పెట్టుకున్నాడు. రెండు రోజుల క్రితం వాడు కొత్తగా కొడుకు వచ్చాడు, అందుకని ఈయన తీసి పారేశాడు, కొడుకా కొడుకా అని కొడుకును చూసుకోవడం. ఆ కొడుకు రేపు పొద్దున్న నెత్తి మీద రెండు మొద్దులు పెట్టి వీడికి గంటేస్తాడు, అప్పుడు మళ్ళీ గురువుగారు అని వెనక్కి వస్తాడు. అప్పుడు కూడా మళ్ళీ గురువుగారి యొక్క వాక్యమే తప్ప ఈ డబ్బుని మళ్ళీ ఆ కొడుకు ఇచ్చొస్తాడట. రిజిస్ట్రేషన్ అంతా మళ్ళీ వాడికే, ఎక్కడైనా సరే. ఈ గురువుగారు కేవలం శాంతిని మాత్రమే వాళ్ళు. గురువుగారికి ఏమిస్తామండి? కొండంత దేవుడు ఆయనకి ఏమిస్తే తీరుతుందండి అంది ఒక ఆవిడ మధ్యన. మా గురువుగారండి, ఆయనకి ఏటిస్తామండి? కొబ్బరికాయ ఇచ్చినా చాలండి, ఆయనకి ఏమి ఒప్పుకొని పర్లేదండి, డబ్బు ఆస్తి అంతా మా పిల్లలకి ఇస్తామండి, గురువుగారికి కొబ్బరికాయ కొడతామండి అంది ఆవిడ. నెత్తిమీద కొబ్బరికాయ కొడుతుందట, పోసాలు కనీసం కొబ్బరికాయనో కొట్టింది. కాబట్టి ఎంత మాయ. చివరికి వచ్చేసరికి ఒక్క పైసా కూడా గురువుగారికి ఒక్కర్లా, జ్ఞానం మాత్రం ఆయన ద్వారా పొందాలి. అంటే ఇదే సంసార జలధి. సారం లేకపోయినా ఉంది అనిపిస్తుంది. దారపుత్ర ధనధాన్యాధిక మమకారం అనే ఒక జాడ్యం పట్టుకుంటుంది. ఇందులోంచి ఎప్పుడు బయటపడతావు? ఈ జగత్తు మిథ్యామయం, ఉంది అనిపిస్తుంది, లేదు, ఇలా లేదు, అది అక్కడ అంతరార్థం. మిథ్య అంటే నీ ఊహించిన జగత్తు కాదు, ఇది కనిపించి మాయమైపోతుంది సుమా. అటువంటి దానిని పట్టుకుని సత్యానందం పొందలేకపోతున్నావు. నిత్య సత్యమైన పరంజ్యోతి స్వరూపుణ్ణి ధ్యానించు, మోక్ష మార్గం పొందు, ఈ సంసారం నుంచి బయటపడు, ఈ కొడుకులు, ఈ మనవులు, ఈ ఆస్తులు ఇవేమి నీ వెంటరావు. ఆస్తి నాస్తి, చివరికి నీకు అయ్యేది శాస్తి. కాబట్టి ఉపాస్తిని పొందు అని నారదుడు ఋషులకి చెప్పాడు. వెంటనే కింద ముని దంపతుల రూపంలో ఉన్నారుగా సత్యభామ కృష్ణుడును, వాళ్ళు వెంటనే, ఆహా ఎంత అద్భుతమైన బోధ, నువ్వే అందరికీ గురువువి అని కింద నుంచి పువ్వులు విసిరారు పైన ఎగురుతున్న నారదుడి మీదకి. నారదుడు వెంటనే కిందకు చూసి, చూశారా దేవతలారా, చూశారా గంధర్వులారా, కిన్నరులారా, భూలోకంలో తపస్సు చేసుకుంటున్న యోగులు కూడా నా బోధకి లొంగి ఈ పూల వర్షం కురిపించారు, వాళ్ళకు కొంచెం బోధ చేసి మంత్రోపదేశం చేసి వస్తాను, మీరు ఇక్కడ ఉండండి అని టింగిని కిందకి దిగాడు. దిగ్గానే కృష్ణుడికి అస్సలు ఏమీ అహంకారం ఉండదు, ఆయన సర్వాతీతుడు, యోగేశ్వరుడు కదా. రెండు మహాత్మా రెండని కూర్చోబెట్టి ఆసనం మీద కాళ్ళు కడిగి ఆ నీళ్ళు ఎత్తిమీద చల్లుకుని, మా ఆయన గెలిచిన మహానుభావులు మాకు బోధించండి అన్నాడు. జగదేక గురువు ఆయన, కృష్ణం వందే జగద్గురువు అంటాం. అటువంటి జగద్గురువు నారదుడిని, నువ్వు గురువు అని కాళ్ళు కడిగి ఆ నీళ్ళు ఎత్తిమీద చల్లుకున్నాడు, ఇవి మనం నేర్చుకోవలసింది. అలా దిగడం ఎవడి వల్ల కాదు, అలా దిగి అవతల వాడిని ఎలా బాగు చేయాలో ఆయనకి తెలుసు. గురువుని పూజిస్తాడు, గురువుగా పూజలు అందుకుంటాడు, భర్తగా ఉంటాడు, కాసేపు భార్యగా ఉంటాడు, కాసేపు కొడుకుగా ఉంటాడు, కాసేపు ఇంకో మిత్రుడిగా ఉంటాడు, బంధువుగా ఉంటాడు, అన్నీ దానే. అందుకనే ఆయన మహానుభావుడు ఎటువంటి వాడనమాట, గురువు, దైవం, బంధువు, హితుడు, సమస్తం. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీయడ, నీవే సఖుడవు, నీవే గురుడవు. ఎంత అద్భుతంగా చెప్పారండి, ఒక్క ఒక్కలో చెప్పేశాడు కృష్ణ శతకంలో. చాలా అత్యద్భుతమైన పద్యాలు అవి కూడా. కాకపోతే అవి ఆయన భక్తితో రాశాడు, కవిత్వ శక్తితో చదువుకున్న పాండిత్యంతో కాదు. అందుకే అవి శాశ్వతంగా ఉండిపోయాయి. నా చిన్నప్పుడు కూడా ఆ కృష్ణ శతకంలో ఒక పద్యాన్ని ఆదర్శంగా తీసుకుని కంద పద్యాలు రాయాలని ఇంకొంచెం మెరుగు పెట్టుకునేవాడు అనమాట. అంత గొప్ప పద్యాలు అనమాట. అటువంటి పరమాత్మ కనుకే నాకు బోధ చేయండి అనగానే, నాయన వయస్సులో భూలోకంలో ఉన్న వాళ్ళలో పెద్దవాళ్లే కనపడుతున్నావు, భార్యతో పాటు నాకు సేవ చేసావు, బుద్ధిమంతుడివి, మీలాంటి వాళ్ళని బాగు చేయడానికి నా అవతారం, నేను విష్ణు స్వరూపాన్ని, నారద అవతారాన్ని. నిజం చెప్పనా, ఆ విష్ణువు కంటే నా దగ్గర శక్తులు ఎక్కువ ఉన్నాయి. ఆయన అవతారాలు ఎత్తి నానా యాతన పడుతూ ఉంటే నేనే రక్షిస్తూ ఉంటాను. సత్యభామ మధ్య నెత్తిమే తన్నింది మా కృష్ణుడిని, అప్పుడు రక్షించింది ఎవరు? నేనే అనగానే పక్కన సత్యభామ కొత్త కొత్త అడిపోయి ఈ పెచ్చు మెరిగిందండో అంది. అనగానే అవునవును నిజంగానే ఆవిడికి పెచ్చు మెరిగింది అహంకారం అన్నట్టు నారదుడు అర్థం కాక. అంటే ఈయన చెయ్యిల్లి, నువ్వు కంగారడకు, ఆయన దారిలో పెట్టడానికి వచ్చారు, నువ్వు రెచ్చిపోయి వరకు ఈ కార్యక్రమంతో నొచ్చుకుంటుంది అని మళ్ళీ ఆవిడ కాస్త మచ్చిక చేసి, ఈ ఇద్దరు ఏమనుకుంటారు ఈయనకి అర్థం కావడాల నారదునికి. బుద్ధిమంతులు ఇంతకీ మీకేం కావాలని అడిగితే, మాకేం కావాలండి, మీ గొప్పతనం తెలుసుకోవాలని ఉంది, అలా రండి దారిలోకి. నేను తపస్సు చేశాను, నేను పాటలు బాగా పాడతాను, నేను పౌరాణికుణ్ణి, అసలు నేను చెప్పినట్టు ఎవరు చెప్పలేరు, నేను చెప్పినవి అందరూ వాట్సాప్లో పంపించుకుని ఒక్కొక్కడికొకడు చెప్పుకుంటున్నారు. అసలు ఏ క్షేత్రానికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ నది దగ్గరికి వెళ్ళినా, ఏ ఆకాశానికి వెళ్ళినా, భూమి మీదకి వచ్చినా, పంచభూతాల్లో ప్రపంచంలో అన్ని చోట్ల నా కీర్తి మారుమోగిపోతున్నది, నేను జ్ఞానిని, పండితుణ్ణి, విరాగిని, బ్రహ్మచారిని అని చెప్పుకోగానే వెంటనే కృష్ణుడు, చూసావా ఆయన గొప్పతనం ఆయనే చెప్పుకుంటున్నారు, ఆ ఉనవును ఆయన గురించి ఆయన చెప్పుకోకపోతే మనలాంటి వాడికి ఎలా తెలుస్తుంది అన్నాడు. నిజం, నా గురించి నేను చెప్పుకోకపోతే మీకు ఏం తెలుస్తుంది, ఇంతకీ నేను చెప్పుకున్నది నా గురించి చాలా తక్కువ, ఇంకా చాలా ఉంది. అదంతా చెప్పడానికి ఈ 5 రోజుల సప్తాహాలు, పాంచాహ్నికి దీక్షలు, నవాహ్నికి దీక్షలు సరిపోవు అన్నాడు ఆయన. అలా అనగానే, మీలాంటి మహానుభావుల చేతులు ఒక్కసారి కళ్ళకద్దుకోనివ్వండి అని ఆ కృష్ణుడు 2 చేతులు తీసుకుని ఇలా కళ్ళకద్దుకున్నాడు. అప్పుడు జరిగిందో తమాషా, నారదులలోంచి ఒక అపూర్వ దివ్యమైన కాంతి, తెల్లని కాంతి ముద్ద కింద వచ్చి అతని చేతుల్లోంచి కృష్ణుడిలో కలిసిపోయింది. సత్యభామ ఆశ్చర్యపోయింది అంది. తర్వాత చెబుతానన్నట్టుగా సైగ చేశాడు ఆయన. ఆ తర్వాత నారదుడు, ఇక సెలవు, లోకం నా సందేశం కోసం ఎదురు చూస్తుంది, దేశం నా సందేశం కోసం ఎదురు చూస్తుంది అన్నాడు అని బయలుదేరాడు. బయలుదేరేసరికి ఆయన వెనకాతల నల్లని ఒక నీడ చీకటి వచ్చింది. అప్పటిదాకా చాలా ఓపికగా ఉత్సాహంతో తిరిగే నారదుడికి కళ్ళు తిరిగినట్టే ఒక క్షణం చెట్టు కింద చతికిలబడిపోయి అతి కష్టం మీద వీణ పుచ్చుకుని నడవలేక నడిచాడు. ఆయన అలా వెళ్ళగానే సత్యభామంది, ఏమిటండి ఇది, ఇందాక మీరు ఆయన చేతులు కళ్ళకద్దుకోగానే ఆయన నుదుటి నుంచి ఒక అద్భుతమైన తెల్లని కాంతి చేతుల గుండా బయటకు వచ్చి మీలో కలిసిపోయింది. ఆ తర్వాత ఆయన వెనకాతలు ఒక నల్లని చీకటి నీడ కమ్ముకుంది. ఏమిటంటే, ఈ నారదుడు ఆత్మస్థుతి చేసుకున్నాడు, తనను తాను తెగ పొగుడుకున్నాడు. అమ్మవారిలో ఒక దివ్యశక్తి ఉన్నది, ఆ కళ జ్ఞానులలో ఉంటుంది. జ్ఞాని ఎప్పుడైనా తనను తాను పొగుడుకోవడం మొదలెడితే, ఎక్కువగా పొగుడుకుంటే, కొంచెం పొగుడుకోవచ్చు ఎవరైనా సరే, మీరు కూడా ఆ మాత్రం పొగుడుకోండి పర్వాలా, ఏమండీ నేను బాగానే సప్తాహం చేస్తున్నాను పొగుడుకోండి, పాంచాహ్నికం చేస్తున్నాను, కొంచెం పొగడాలి, పొగడకపోతే మళ్ళీ తప్పుట. కానీ ఎక్కువైపోయి అహంకారం వచ్చిందనుకోండి, అప్పుడు అమ్మవారి యొక్క శక్తి వీడిలో ఉన్నది బయటకు వచ్చేస్తుంది. ఈ నారదునికి తపశ్శక్తి ఉన్నది, అదే అమ్మవారి శక్తి. అమ్మవారి కళ తపస్సు అనే పేరుతో అతనిలో ఉంది, అది ఉండబట్టే లోకాలన్నిటి బాగు చేస్తున్నాడు. ఆ అమ్మవారి కళ అత్యధిక ఆత్మస్థుతి వల్ల బయటకు వచ్చి నాలో కలిసిపోయింది, నేను అమ్మ ఒకటే గనక. ఇంకా వెనకాతల నల్లని చీకటి నేడొచ్చిందే అది పరనింద. త్రిమూర్తులు కూడా స్త్రీలోలురు, భూలోకంలో ఉన్న వాళ్ళందరూ పాపాత్ములు, ఇటువంటి మంచివాళ్ళంతా దుర్మార్గులు అని మంచివాళ్ళని తెగతిట్టేశాడుగా మరైనా, అందరికీ లోలత్వం ఉందని. అందుకని ఆ పాపమేమో వెనకాతల మాయ కింద పట్టుకుంది, నీడ కింద అజ్ఞానం అలా పట్టుకుంది. దేవీకి అలా పోయింది, అజ్ఞానం అనేది నీడ పట్టుకుంది. ఏ చూడు ఆయన పేడ, ఆయన పాటలు ఎవడో పాడరు అన్నాడు ఆయన. ఏమండి పాప ఆయన పని అంతేనా అంటే, కంగారు పడకు, ఆ కష్టాలన్నీ అనుభవిస్తే అప్పుడు పుటం పెట్టిన బంగారం అవుతాడు. బంగారం శుద్ధి అవ్వాలంటే ఏం జరగాలి? నిప్పులో బాగా కాల్చే సుత్తితో పటా పటా కొడితే అందులో ఉన్న తుక్కంతా పోతుంది. అందువల్ల అప్పుడప్పుడు కష్టాలు వస్తేనే మనిషికి వీడి పాపాలు ప్రక్షాళన అవుతాయి. అందుకని భగవంతుడు ఏం చేస్తాడు, గురునింద చేశారనుకోండి ఎవరన్నా, టక్కన ఎక్కడో చోట ఢమ్మని పడిపోయేలా చేస్తాడు. ఏ స్కూటర్ వచ్చి కాలు గుద్దుతుంది, కాలు విరుగుతుంది. అప్పుడు ఆ గురునింద పాపం పోవడానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాడనమాట. మీకు కాలో చెయ్యో విరిగిందంటే, ఎక్కువ తీవ్రమైన అనారోగ్యం వచ్చిందంటే, లేక ఏదైనా కష్టం వచ్చిందంటే, మీరు గురునింద చేశారని అర్థం. నేను చెప్పాను అనుకుంటున్నారు, మీకు ఈ పురాణంలో ఉన్న చూపిస్తారు. ఎప్పుడైనా కావాలంటే అడగండి. మనం చేసిన పాపాలకి పైకి చేయిపోవచ్చు, లోపల చేస్తే మాత్రం వాడికి తెలుసు, ఇతరులకు తెలియదు. కానీ అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలెను మనుదునుండు. ఇతరులు ఎరుగుకున్న ఈశ్వరుడు ఎరుగడా, సురాభాండేశ్వరుడు ఎరుగడా, విశ్వధామిరామ వినురవేమ. కాబట్టి మనం ఎన్ని చెప్పినా, నేను మీ ఎదురుగుండా ఉన్నప్పుడు మాయించి అద్భుతంగా విభూతి పెట్టుకుని ఉన్నా, నేను ఏదన్నా తప్పు చేస్తే ఆయనకి తెలుస్తుంది. ఈయన చక్కగా కొండలాలు పెట్టుకుని విభూతి పెట్టుకున్నా, ఈయన బుద్ధిలో ఏముందో ఆయనకి తెలుస్తుంది. ప్రతి వ్యక్తి ఎప్పుడు ఎక్కడ ఏమి చేసినా దానికి సాక్షిభూతుడు ఈశ్వరుడు ఒక్కడే. ఈశ్వర హృద్దేశే అర్జున తిష్ఠతి, హృదయంలో ఉంటాడు ఆయన. కాబట్టి ఆయనకి తెలియకుండా మనం ఏం చేయగలం? మన మనస్సంకల్పాలన్నీ తెలుసుకుంటాడు ఆయన. హృదయములో పరమాత్ముడు ఉన్నప్పుడు నీ హృదయములో ఎప్పుడు ఎక్కడ ఏ సంకల్పం వచ్చిందో, ఎప్పుడు ఎవరి గురించి ఏమనుకున్నావు, ఇవన్నీ ఆయనకి తెలుస్తూనే ఉంటాయి. తెలియవు అని మనం అనుకుంటున్నాం అజ్ఞానంలో. శివుడికి తెలియకుండా అక్కడ ఉన్న కొబ్బరి చెప్ప ఎత్తుకొచ్చానండి అంటే భ్రమ కదటండి. ఆ కొబ్బరికాయే ముక్కంటి, ఆయన దగ్గర ఉన్న ఆ చెప్పని ఆయనకి తెలియకుండా తెస్తే ఆ తర్వాత తెలియకుండా తెచ్చానని తాను భ్రమపడ్డం వల్ల చెప్పే చేతిగ్గత అవుతుంది. అందువల్ల పాపం ఈ నారదుడు కొంత సంసారంలో పడి బాగా కష్టాలు పడి పుటం పెట్టబడిన బంగారంలాగా కష్టాల ద్వారా శుద్ధి అయ్యి తిరిగి మన దగ్గరకు వస్తాడు. నువ్వేం కంగారు పడక అన్నాడు. అక్కడ నుంచి నారదుడు బయలుదేరి ద్వారకా నగరానికి వచ్చేసరికి మళ్ళీ కృష్ణుడు యథాప్రకారంగా సత్యభామతో వచ్చేశాడు. ఈయన రాగానే అక్కడ ద్వారకా నగరంలో అందమైన స్త్రీ పురుషులు, సుందరి నీ వంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెతకని లేదు కదా అనుకుంటూ పాడుకుంటూ తిరగడం మొదలెట్టారు. వెంటనే నారదుడికి పెళ్లి చేసుకుని సంసారంలో పడితే బాగుండు, చక్కగా అందరూ పెళ్లి చేసుకున్నారు, అయ్యో ఎక్కడ చూసినా అందరికీ భార్యలు ఉన్నారు, కశ్యప గారికి ఒక భార్య ఉంది, సత్యనారాయణ గారికి ఒక భార్య ఉంది, వీళ్ళందరూ హాయిగా పిల్లలతో వేళకెంత భోజనం చేస్తున్నారు, నేను ఒక్కడే ఎక్కడ పడితే అక్కడ దిక్కుమాలిన తిండి తింటున్నాను, నాకు నా భార్య పెట్టే తిండి లేదు, పిల్లలు లేరు, రేపు పొద్దున చచ్చిపోతే నాకు పిండం పెట్టేవాడు ఎవడు, ఇన్ని ఆలోచనలు వచ్చేసేట ఆయనకు కూడా. వచ్చి కృష్ణుడి దగ్గరికి పరుగు పరుగుని వచ్చి, కృష్ణ నువ్వు ఒకప్పుడు చెప్పావు సంసారం చాలా గొప్పదని, అప్పుడు ఏదో అనుకున్నాను కానీ కొంచెం నాకు కూడా భ్రమగా ఉంది, ఎంతమంది ద్వారకానగరంలో సుందరీమణులు ఉన్నారు, ఒక్క సుందరిని మాటవరసకి నాకు కన్యాదానం చేయకూడదా, దానాల్లో కన్యాదానం చాలా గొప్పది, ఆ కన్యాదానం నాకు అంజులు ఎవరూ చేయలేరు, నువ్వే చెయ్యాలి, నన్ను ధన్యుణ్ణి చేసి కన్యాదానం చేసి అనన్యభక్తితో ఉన్న నన్ను అనుగ్రహించన్నాడు. దానికే స్వామి, మీరు కోరుకుంటే ద్వారకానగరంలో కన్యలకు లోట మీకు తోచిన చోట్లన్నీ తిరగండి, మీ కంటికి నచ్చిన కన్యని మీరు కోరుకోండి, మీకు కన్యాదానం చేస్తాను. కానీ ఒకటి, నేను ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో మాత్రం కన్యని స్వీకరించకండి, నేను ఏ ఇంట్లో ఉంటే ఆ కన్య నా భార్య అన్నాడు. ఓ అలాగే, నువ్వు లేని ఇంట్లో దూరి, అక్కడ ఎవరు కనపడితే వాడిని, పెళ్లి కాని వాళ్ళు, నేను నీ దగ్గరికి తీసుకొస్తాను, నువ్వు అన్నమాట తప్పకుండా కన్యాదానం చేయాల్సి అంటే, అవో నా పక్కన సత్యభామ సిద్ధంగానే ఉంది, మీ ఇద్దరం కలిసి నీ కాళ్ళు కడిగి కన్యాదానం తప్పక చేస్తాం, కావాలంటే ద్వారకానగరంలో ఒక భవనం కూడా నీకు అద్దె లేకుండా కేటాయిస్తాం అన్నాడు. అనగానే ఈయన వెంటనే బయలుదేరిపోయాడు. ఒక ఇంటి తలుపు తట్టాడు. లోపల ఒక అందగత్తె పాటలు పడుతోంది. సుందరి అనగానే, ఏమిటి స్వామి ఇలా వచ్చారని కృష్ణుడు ఆవిడ నరకం నుంచి వచ్చాడు. మాయిదారి కృష్ణ ఇక్కడ నువ్వు ఉన్నావా, ఈవిడ మీ ఆవిడా అనుకుని, ఏం లేదు కృష్ణ అని తలుపు మూసేసి బయటకు వచ్చాడు. ఇంకా ఈయన పాటలు మొదలయ్యాయి. ఏ ఇంటికి వెళ్ళి తలుపు తట్టినా అక్కడ ఒంటరిగా ఒక ఆవిడ ఉండడం, కబుర్లు చెప్పి పెళ్లి చేసుకుంటావా అని అడిగేలోపు కృష్ణుడు ఎక్కడి నుంచో వచ్చి, ఏమి స్వామి రండి, అన్నం తింటారా వెన్న తింటారా అని ఒకింట్లో, పాలు తాగుతారా అని ఒకింట్లో, ఒక చోట జడ వేస్తూ ఓ చోట భార్యకి, ఓ చోట ఆవిడికి కాళ్ళు ఒత్తుతూ ఓ చోట, ఎన్ని సేవలు, ఎన్ని వింతలు, ఎన్ని విశేషాలు, ఎక్కడ చూసినా ఆయనే. ఇంక ఈయనకి మతిపోయింది. మా ఐదారి కృష్ణుడు ఎక్కడ చూసినా అక్కడే ఉంటాడు, ఇక నాకు కన్యాదానం చేసేవాడు లేడా, ఇది మాయా, ఇంద్రజాలమా, ఏమిటిది, నారదునికి ఆయన మహిమ తెలుసు కదా, ఆయన అజ్ఞానంలో పడిపోయి చెప్పాగా, పూర్తి అమ్మవారి కళపోయింది, అజ్ఞానం పట్టుకుంది, దాంతో పిచ్చెక్కిపోయింది. చివరికి ఒక ఉద్యానవనంలోకి వెళ్ళాడు. అక్కడైతే ఎవరు ఉండరని ఆ ఉద్యానవనంలో ఒక ఆవిడ పువ్వులు కోసుకుంటోంది. ఒంటరిగా ఉన్నావు కదా, నువ్వైనా పెళ్ళైన దానివా లేక కన్యవా అనేలోపు ఓహో నారద మహర్షికి ఆ పూలతో దండగుచ్చి వెయ్యి భార్యామణి అంటూ మళ్ళీ వచ్చాడు కృష్ణుడు. ఇంకా చూడండి, నీకు ఒళ్ళు మండిపోయిందనమాట. కృష్ణ, ఇంత అన్యాయం చేస్తావా? అసలు ఏమిటి మాయ? ఇంద్రజాలం నేర్చుకున్నావా? వింతలు నేర్చుకున్నావా? నా మీద కనికట్టు ప్రయోగించావా? ఇది మాయా, మంత్రమా, తంత్రమా, ఏమిటో తెలియటం లేదు, మనోభ్రాంతే. ఒక్క వ్యక్తి ఏమిటి? ఎక్కడ చూసినా అన్నిళ్లలో ఏకకాలంలో కనపడడం ఏమిటి? ఎంతమంది ఆడాళ్ళతో ఎలా వేగుతున్నావయ్యా బాబు నువ్వు, మాయదారి కృష్ణుడు నువ్వు అని నిజంగా చాలా ఆగ్రహించాడు. అపూర్వమైన ఘట్టం అండి ఇది, పద్మపురాణంలో ఒక హైలైట్ ఘట్టం అన్నమాట.